సారీ భక్తి రసామృత సింధు రక్షణలోకి. సో ఈరోజు భక్తి రసామృత సింధు 6వ అధ్యాయం మరియు 7వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశనాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాప్తకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావతూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 6వ అధ్యాయం పేరు వచ్చేసి హౌ టు డిశ్చార్జ్ డివోషనల్ సర్వీస్, అంటే మనం భక్తి ఎలా చేసుకోవాలి. సో ఇక్కడ శ్రీలు ఉపగోస్వామి పాద వారు, ఆయన అన్నయ్య అంటే సనాతన గోస్వామి, ఆయన గురువు కూడా. సో సనాతన గోస్వామి హరిభక్తి విలాస్ అనే పుస్తకాన్ని రచించారు. మన వైష్ణవులందరికీ మనం భక్తి ఎలా చేసుకోవాలి, నియమ నిబంధనలతో సరైన విధి విధానం అందులో వర్ణించారన్నమాట. సో ఇవన్నీ కూడా హరిభక్తి విలాస్లో ఉన్నాయి. ఇందులో కొన్ని చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి, వాటిని రూపగోస్వామి పాద వారు ఇక్కడ మనకి ముఖ్యమైన విషయాలు భక్తిలో మనం చేయవలసినవిగా మనకి ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఇందులో ముఖ్యంగా 64 విధి విధానాలు, విధి నిషేధాలు భక్తిలో మనం అనుసరించవలసినవి 64 విషయాలు ఇక్కడ తెలియజేస్తారు. మనం ఏం చేయాలి, 64 విధాలు ఉన్నాయి భక్తి చేసుకోవడానికి విధి విధానాలు. సో ఒక ఇంకా ఇక్కడ మనకి మెన్షన్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ తత్వం ఏంటి, విషయం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీటెయిల్స్లోకి ఎక్కువ వెళ్ళట్లేదు. అంటే ఉదాహరణకి ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే గురువుని మనము స్వీకరించాలి. మరి గురువుని స్వీకరించిన తర్వాత ఎలా ఒక శిష్యుడు ఆ గురువు ఇచ్చిన ఆదేశాలని పాటిస్తున్నాడు అనేది ఒక డీటెయిల్ అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క గురువు తన ఒక్కొక్క శిష్యుడికి వివిధ రకాలుగా నిర్దేశాలు ఇస్తారు. నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆదేశాలు ఇస్తారు. సో దాని ప్రకారంగా ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా నడుచుకుంటూ వెళ్తారు గురువు ఆదేశాల ప్రకారం. సో అందరు గురువులు అన్ని శిష్యులకి కూడా, ఒక గురువు కూడా అందరు శిష్యులకు ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు. అందుకే వేరు వేరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ డిఫరెన్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ విషయం ఏంటంటే గురువుని మనం అంగీకరించాలి, స్వీకరించాలి, గురువు ఆదేశాన్ని స్వీకరించాలి, గురువు ఆశ్రయం తీసుకోవాలి. ఇలాంటి ప్రిన్సిపల్స్ మనకి ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఆ విధంగా అలా చూసుకుంటే మొత్తం 64 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 64 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 64 ప్రిన్సిపల్స్ ఏమంటే అనేది ఈ అధ్యాయంలో మెన్షన్ చేస్తున్నారు. 64 ప్రిన్సిపల్స్ ఏంటనేవి ఈ అధ్యాయంలో వర్ణించారు. సో ఈ 64 ప్రిన్సిపల్స్ని వచ్చే అధ్యాయాల్లో ఒకటి ఒకటి కొంచెం విస్తృతంగా వర్ణించారు మనకు అర్థమయ్యే విధంగా. ఇంకా శాస్త్రాల నుంచి ఎన్నో ప్రమాణాలు కూడా చూపిస్తారు వీటికి. సో మనము ఇప్పుడు ఈ 64 ప్రిన్సిపల్స్ ఏంటో ముందుగా చూసుకుందామంట. ఇందులో ఫస్ట్ మనకి 10 ఇచ్చారు ముఖ్యమైనవి, స్టార్టింగ్లో మనం చేయవలసినవి. మొట్టమొదటి ఏంటంటే మనము యాక్సెప్టింగ్ ద షెల్టర్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, అంటే గురుపాదాశ్రయం. గురువు యొక్క పాదాలని చరణాశ్రయ లేకపోతే పాదాల ఆశ్రయాన్ని గ్రహించడం. సో మనం ముందు గురుపాదాశ్రయ ఇస్కాన్లో కూడా మనం ముందు మీరు ఎప్పుడైతే 16 మాలలు 4 నియమాలు అన్నీ సరిగ్గా పాటిస్తున్నారో, తర్వాత ఐడిసి కోర్స్ చేసిన తర్వాత మనము గురుపాదాశ్రయం, ఏ గురువు దగ్గర మనం శరణాగతం అవ్వాలో, దీక్ష తీసుకోవాలో నిర్ణయించుకున్న తర్వాత ఆ గురువు దగ్గర మనం ఆశ్రయించడం, ఆయన పాదాశ్రయ గురుచరణాశ్రయ తీసుకుంటాం. దాని తర్వాత ఆ గురువు ద్వారా మనకు దీక్ష లభిస్తుంది, తర్వాత ఆ గురువు ద్వారా మనం శిక్షను కూడా స్వీకరిస్తాం ఎలా భక్తి చేసుకోవాలని. ఆ విధంగా ఇది రెండవ ప్రిన్సిపల్. మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే అలా శిక్షను స్వీకరించిన తర్వాత, ఆదేశాలు లభించిన తర్వాత గురువు నుంచి ఎంతో శ్రద్ధతో భక్తితో ఆ ఆదేశాలని ఆ శిక్షణల్ని మన జీవితంలో పాటించడం, ఇది మూడవది. నాలుగవది వచ్చేసి ఈ గురువు యొక్క అధ్యక్షతలో మనము, గురువు యొక్క అధ్యక్షతలో ప్రీవియస్ పూర్వపు ఆచార్యులు మన సాధువులు ఎలా భక్తి చేసుకున్నారో ఆ అడుగుజడాలలో మనము నడుచుకుంటూ భక్తి చేసుకోవడం. ఇంకా మనం మన గురువు గారిని అడగడం, మేము ఇంకా ఎలా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని తెలుసుకొని ఆ ఉత్సుకతతో మనం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ముందుకెళ్ళడం, ఇది ఐదవది. ఆరవది వచ్చేసి ఇలా భగవంతుడి సంతృప్తి కోసం ఏదైనా భౌతిక విషయ వస్తువుని నేను త్యాగం చేయడానికి సిద్ధం అదనమాట. అంటే కొన్ని కొన్ని మనకి ఇష్టమైనవన్నా సరే మనము ఒకవేళ కృష్ణుడికి భక్తి చేసుకోవడానికి అవసరమైతే వదిలేయాలి, కొన్ని ఇష్టం లేనివైనా సరే స్వీకరించాలి ఒకవేళ కృష్ణ భక్తికి అవసరమైతే. అలాగే ఏడవది వచ్చేసి తీర్థస్థలంలో నివసించడం, అంటే ద్వారకా వృందావనం అటువంటి తీర్థస్థలాల్లో నివసించడం. ఎనిమిదవది వచ్చేసి మనకు ఎంత అవసరమో అంతే గ్రహించి ఈ భౌతిక ప్రపంచంలో ఎంత వరకు మనం దీనితో మనం సంబంధం పెట్టుకోవాలో అంతే సంబంధం పెట్టుకొని అంతగానే వ్యవహరించడం భౌతిక ప్రపంచం భౌతిక జగత్తుతో, ఇది ఎనిమిదవది. ఇంకా తొమ్మిదవది వచ్చేసి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం, ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని పాటించడం. పదవది వచ్చేసి కొన్ని పూజనీయమైన చెట్లు ఉంటాయి, వృక్షాలు, అశ్వత్థ వృక్షం ఇలాంటి వృక్షాలని పూజించడం. నెక్స్ట్ వచ్చేసి ఈ 10 వచ్చేసి, ఇప్పుడు 10 మనం చర్చించుకున్నాం కదా, ఈ 10 వచ్చేసి ఫస్ట్ మనము భక్తిలో స్టార్ట్ చేసినప్పుడు ఈ 10 చాలా ఇంపార్టెంట్గా మనం స్టార్టింగ్ నుంచి పాటించుకుంటూ వెళ్ళాలి. సో దాని తర్వాత ఇవి మనం బాగా 10 పాటిస్తే ఇంకా బాగా మనం భక్తిలో పురోగతి సాధిస్తాం అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ 10 ఏంటంటే ఇప్పుడు విధి నిషేధాలు చూస్తామన్నమాట, ఏమి చేయాలి ఏమి చేయకూడదు. ఇప్పుడు ఏమి చేయాలో మనం చూసేసాం ఆల్రెడీ, ఇప్పుడు ఏమి చేయకూడదు కూడా చూస్తామన్నమాట. వన్ షుడ్ రిజిడ్లీ గివప్ ద కంపెనీ ఆఫ్ నాన్ డివోటీస్, అంటే ఇది 11వది. సో 11 నుంచి 20 వరకు ఏమీ చేయకూడదు, ఏమీ చేయకూడదు మనం భక్తి మార్గంలో, అవి ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ 10వే. సో ఫస్ట్ది ఏంటంటే అసత్సంగ త్యాగం, ఎవరైతే అభక్తులో వారి యొక్క సాంగత్యాన్ని త్యాగం చేయడం, వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. రెండవది వచ్చేసి అంటే నెక్స్ట్ 10లో అంటే 12వ వచ్చేసి ఒక వ్యక్తి ఎవరికైతే భక్తి విషయంలో ఆసక్తి లేదు అటువంటి వారికి ఆదేశాలు నిర్దేశాలు ప్రచారం చేయడం అనవసరం, చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మూడవది వచ్చేసి మనము పెద్ద పెద్ద కాస్ట్లీ కాస్ట్లీ చాలా ఖరీదైన మందిరాలని చాలా డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద మందిరాలని ఆశ్రమాలని నిర్మించకూడదు, దానికోసం మనం అతిగా ఆసక్తి ఉండకూడదు మనకి. నెక్స్ట్ వచ్చేసి నాలుగవది, మరీ ఎక్కువ పుస్తకాలు కూడా చదివేయకూడదు. లేకపోతే ఇలా నేను భాగవతం భగవద్గీత ప్రవచనాలు చేసుకుంటూ దాని ద్వారా నేను డబ్బులు సంపాదించుకొని ఆ విధంగా నేను జీవిస్తాను ఆ డబ్బులతో అని భావించి ప్రచారం లేకపోతే ప్రవచనాలు ఇవ్వడం కూడా సరికాదు, అలా చేయకూడదు. ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఒకరితో వ్యవహరించకూడదు, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలాగే ఏదైనా మనకు సుఖం లేకపోతే విజయం సాధించినప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఏడవది వచ్చేసి అంటే పదిహేడవది అంటే ఈ ఏడు అంటే ఇప్పుడు ఏవైతే చేయకూడదు అందులో ఏడవది, వన్ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ద డెమ్మి గాడ్స్, అంటే దేవతల్ని ఎప్పుడు కూడా మనము నిరాదరించకూడదు, వాళ్ళని ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆదరించాలి. ఎనిమిదవది వచ్చేసి మనం ఏ జీవికి కూడా అనవసరంగా ఎటువంటి కష్టం కలిగించకూడదు. తొమ్మిదవది వచ్చేసి హరినామం జపం చేసేటప్పుడు 10 నామాపరాధాలు ఉన్నాయి, అవి చేయకూడదు. అలాగే భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు సేవా అపరాధాలు కూడా చేయకూడదు. పదవది వచ్చేసి మనము ఎవరైనా కృష్ణుడిని కానీ వైష్ణవులను కానీ నిందిస్తే దాన్ని సహించకూడదు, అసహిష్ణుత అవసరం ఈ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఎవరైతే పైన ఉన్న 20 సరిగ్గా, నెక్స్ట్ ఇప్పుడు 10 ఏవైతే చేయకూడదని చర్చించుకున్నామో ఇవి ఎవరైతే సరిగ్గా పాటించరో మరి వాళ్ళు భక్తులు ముందుకు వెళ్ళలేరు, సాధన భక్తులు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మొత్తం ఈ 20 ఐటమ్స్ మనం బాగా పాటించడం ఇంపార్టెంట్. మనం ముందుకు భక్తిలో వెళ్ళాలి అంటే ఈ మనం చర్చించుకున్న 20లో కూడా ఫస్ట్ 3 చాలా ముఖ్యమైనవి అన్నమాట. గురువుని పాదాశ్రయం, గురు పాదాశ్రయం, గురువుని ఆశ్రయించి ఆయన నుంచి దీక్ష తీసుకొని ఎంతో శ్రద్ధాపూర్వకంగా ఆయన ఇచ్చిన శిక్షణల్ని ఆయనకు సేవ చేసుకోవడం. ఇప్పుడు దీని తర్వాత అంటే 20 అయిపోయి మనకి 21 నుంచి చూసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ 1 21, ప్రతి వైష్ణవుడు తన యొక్క శరీరంలో ఈ తిలకం ధరించాలన్నమాట. మొత్తం 12 చోట్ల తిలకం పెట్టుకోవాలి మనం. సో ఈ తిలకాన్ని ధరించాలి. ఉద్దేశం ఏంటంటే మన చైతన్య మహాప్రభు మనకు చెప్తారు, ఒక వైష్ణవుడిని చూడగానే మనం కృష్ణుడిని గుర్తుంచుకోవాలంట. సో ఈ తిలకం చూడగానే ఒక వ్యక్తికి ఇతను కృష్ణుడి భక్తుడు, ఒక వైష్ణవుడు విష్ణు భక్తుడు కృష్ణుడి భక్తుడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళకి గుర్తుకొస్తుంది, కృష్ణుడిని స్మరించుకోగలుగుతారు. సో కృష్ణుడిని స్మరించుకోగలిగే విధంగా ఇంకొకరిని చేయడమే వైష్ణవుడు. సో అందుకే మనము ఈ తిలకం పెట్టుకోవాలి. తద్వారా మనం చూసి ఇంకొకరు కూడా విష్ణువుని కృష్ణుడిని తలుచుకుంటారు. ఒక్కొక్కసారి మనం కావాలంటే హరే కృష్ణ మహామంత్రం కూడా మన శరీరం పైన రాసుకోవచ్చు అదే ఉద్దేశంతో. నెక్స్ట్ 3వది వచ్చేసి అంటే 20 అయిపోయాయి, 21 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకేమేమి ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేవి. అంటే ఇప్పుడు 23 అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇంకా నెక్స్ట్ 44 బాకీ ఉన్నాయి కదా, 20 అయిపోయి 64లో. సో ఇప్పుడు నెక్స్ట్ 44లో లైన్గా 1 నుంచి 44 వరకు ఇక్కడ రాశారు. సో 3వది వచ్చేసి అందులో ఏవైతే భగవంతుడికి లేకపోతే గురువుకి ఏవైతే పువ్వులు కానీ పువ్వుల మాలలు కానీ అర్పించారో అది మనము కూడా గ్రహించి మన శరీరం పైన కూడా ధరించవచ్చు. అది మహాప్రసాదం రూపంలో, కృప రూపంలో భగవంతుడి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి ఒక 4వది, భగవంతుడి యొక్క విగ్రహం ముందు, భగవంతుడి ముందు నృత్యం చేయడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భగవంతుడికి మరియు గురువుకి ప్రణామం చేయడం నేర్చుకోవాలి. మనం గురువు ముందుకు వెళ్ళినప్పుడల్లా లేకపోతే భగవంతుడి ముందుకు వెళ్ళగానే మనం ముందు ప్రణామం చేయాలి, దండవత్ ప్రణామాలు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క మందిరానికి వెళ్తామో అక్కడ లేచి నించోవాలి. ఇంకా ఎప్పుడైతే విగ్రహం ముఖ్యంగా ఉత్సవ విగ్రహాలని ఎప్పుడైతే శోభాయాత్ర లేకపోతే రథయాత్రలో తీసుకెళ్తారో, ఉత్సవమూర్తిని ఉత్సవాలు రకరకాల ఊరేగింపులకు తీసుకెళ్తారో మందిరంలో, మందిర ప్రాంగణంలో కానీ వీధుల్లో కానీ, అప్పుడు మనం కూడా ఆ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఆ ఉత్సవాల్లో భగవంతుడి వెనకాల మనం కూడా వెళ్ళాలి. సో ఈ విధంగా చాలా మందిరాల్లో చాలా చోట్ల చేస్తారు. ఇంకా చాలామంది ఆ ఉత్సవాల్లో భగవంతుడికి నైవేద్యం అర్పించి ఆ ప్రసాదాన్ని కూడా పంచుతారు. సో వీటిలో మనం ఎంతో ఆసక్తితో పాల్గొనాలి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విష్ణు భక్తులో వాళ్ళు మందిరానికి పొద్దున సాయంత్రం 2 వేళలా మనం దర్శనం చేసుకోవాలి. బృందావనంలో ఈ విషయాన్ని మనం బాగా గమనించవచ్చు. అక్కడ 5 వేల కన్నా చాలా మందిరాలు ఉన్నాయి. సో ప్రతిరోజు అక్కడ పొద్దున్న లేవగానే గంటలు మోగుతాయి, మా ఆరతి నడుస్తుంది. సో ప్రతి ఒక్కరు చాలామంది అక్కడ ఏంటంటే బృందావనంలో ఉండే వ్రజవాసులు, బృందావనంలో నివసించే భక్తులు ప్రతిరోజు ఉదయం వెళ్ళి మందిరాల్లో భగవంతుని దర్శించుకుంటారు, ఆరతి అటెండ్ అవుతారు. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి ఈవినింగ్ ఆరతి అటెండ్ అవుతారు, మందిరాల్లో భగవంతుని దర్శించుకుంటారు. సో ఈ విధంగా మీరు చూడవచ్చు బృందావనంలో. ఇది చాలా ఈజీగా మనం గమనించవచ్చు. మనం అన్ని మందిరాలు దర్శించుకోలేకపోయినా కానీ 12 మందిరాలు ఉన్నాయి మన గోస్వాములు నిర్మించినవి, కనీసం ఆ మందిరాలనైనా దర్శించుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే మందిరంకి వెళ్తామో ప్రదక్షిణ చేయాలి. కనీసం 3 సార్లన్నా ప్రదక్షిణ చేయాలి. ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు, 10, 20, 30, కానీ కనీసం 3 సార్లన్నా భగవంతుడి మందిరం చుట్టూ మనం ప్రాంగణంలో ప్రదక్షిణ చేసుకోవాలి. అలా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలు కూడా ప్రతి మందిరంలో ఉంటుంది. అలాగే మన గోస్వాములు కూడా గోవర్ధన పరిక్రమ చేసేవాళ్ళు డైలీ. సో అంతేకాకుండా ఇంకొకటి, అలాగే మనము బృందావనం పరిక్రమ, బృందావనం కూడా మొత్తం పరిక్రమ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము విగ్రహ ఆరాధన, విగ్రహాన్ని ఆరాధించుకోవాలి. మన నియమాలు నిబంధనల ప్రకారం, నీతి నియమాల ప్రకారం భగవంతుడికి ఆరతి అర్పించడం, భోగ నైవేద్యాలు అర్పించడం, భగవంతుడికి శృంగారం చేయడం, ఇలా ఇటువన్నీ కూడా మనం సేవలు భగవంతుడికి చేసుకోవాలి విగ్రహానికి, విగ్రహారాధన. నెక్స్ట్ 11వది వచ్చేసి విగ్రహాలకి పర్సనల్గా కూడా సేవ చేసుకోవడం, ఇంకా భగవంతుడి కోసం గానం చేయడం, సంకీర్తనం చేయడం, జపం చేయడం, భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవడం, ఇంకా ముఖ్యమైన ప్రార్థనలు ఎలాగైతే గొప్ప గొప్ప భక్తులు అర్పించారో అలాంటి ప్రార్థనలు కూడా గుర్తు చేసుకొని మనం అర్పించడం, భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని సేవించడం, ఏదైతే ఏ ప్లేట్లో అయితే భగవంతుడు ఆ భోగ నైవేద్యాలు గ్రహించారో ఆ ప్లేట్లోంచి మనకు లభించేదే ప్రసాదం రూపంలో దాన్ని మహాప్రసాదం అంటాం, అది గ్రహించడం. భగవంతుడి విగ్రహాలకి స్నానం చేయించిన జలాలు అంటే చరణామృతాన్ని గ్రహించడం, భగవంతుడికి అర్పించిన సెంటు ఫ్లవర్స్ దాన్ని కూడా స్మెల్ చేయడం, భగవంతుడి యొక్క పాదపద్మాలని విగ్రహాన్ని స్పర్శించడం, భగవంతుడిని ఎంతో భక్తిభావనతో దర్శించుకోవడం, అలాగే భగవంతుడికి వివిధ సమయాల్లో ఆరతిని అర్పించడం, భగవంతుడి యొక్క లీలలను శ్రీమద్ భాగవతం, భగవద్గీత అలాంటి వివిధ పుస్తకాల నుంచి మనం వినడం, శ్రవణం చేయడం, ఇంకా భగవంతుడికి ప్రార్థించుకోవడం కృపను ప్రసాదించమని, ఇంకా భగవంతుడిని స్మరించుకోవడం, విగ్రహాన్ని స్మరించుకోవడం, విగ్రహం పైన ధ్యానం చేయడం, ఇంకా అలా మనము స్వతహాగా సేవ చేయడం, ఇంకా అలా భగవంతుడిని తన యొక్క శ్రేయోభిలాషి మిత్రుడిగా భావించడం, ఇంకా మన దగ్గర ఉందంతా కూడా భగవంతుడికి అర్పించుకోవడం, ఇంకా మన అన్నిటికన్నా ఇష్టమైన వస్తువు విషయాన్ని భగవంతుడికి అర్పించడం, ఇంకా భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి యొక్క బెనిఫిట్ కోసం ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉండడం, తీసుకోవడానికి ముందుకు రావడం, తీసుకోవడం, ఇంకా ప్రతి పరిస్థితిలో కూడా మనము భగవంతుడికి శరణాగతమై ఉండడం, ఇంకా తులసి చెట్టుకి, తులసి వృక్షానికి మనం జలాలు అర్పించడం, రెగ్యులర్గా మనం భాగవతం అటువంటి శాస్త్రాలని శ్రవణం చేయడం, మథుర, ద్వారకా, బృందావనం ఇటువంటి తీర్థస్థలాల్లో నివసించడం, వైష్ణవులకి సేవ చేయడం, ఇంకా మనము మన శాయశక్తుల భగవంతుడికి సేవలు అర్పించుకోవడం, కార్తీక మాసంలో ముఖ్యంగా ఊర్జ వ్రత తీవ్రంగా భక్తి చేయడం, ఇంకా బాగా భక్తి చేసుకోవడానికి మనం ప్రయత్నించడం, జన్మాష్టమి అటువంటి మిగతా సమయాల్లో కూడా మనము విశేషమైన సేవలు అర్పించడం చేసుకోవడం. ఏం చేసినా సరే భగవంతుడికి ఎంతో జాగ్రత్తగా భక్తితో మనం విగ్రహానికి సేవ చేయడం. ఇంకా భాగవతం మనము భక్తుల సమక్షంలో దాన్ని విని చదివి ఆస్వాదించడం. మనకన్నా కూడా ఎవరైతే శ్రేష్టమైన భక్తులు ఉన్నారో వారి యొక్క సంగత్యాన్ని మనం గ్రహించడం. ఎలా భగవంతుడి నామాన్ని మనం జపం చేయాలి రెగ్యులర్గా భగవంతుడి నామాన్ని జపం చేయడం. ఇంకా మథుర ప్రాంగణంలో మథుర పరిసరంలో తీర్థస్థలంలో నివసించడం. సో ఈ విధంగా ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఇవన్నీ కలుపుకొని 64 ముఖ్యమైన విధి విధానాలు ఉన్నాయి భక్తి చేసుకోవడానికి. అందులో ముందే చెప్పారు మొదటి 10 ముందుగా పాటించవలసినవి, దాని తర్వాత నెక్స్ట్ 10, దాని తర్వాత 44 ఇంకా యాడ్ చేశారు. మొత్తం కలిపి 64 ఉన్న ఇందులో ఈ 64 5 పంచాంగ భక్తి అంటాము. 5 చాలా ముఖ్యమైనవి. లాస్ట్ 5 ఏవైతే ఇచ్చారు ఏంటంటే 5, 1 విగ్రహారాధన, భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించుకోవడం ఫస్ట్ 1. ఇంకొకటి వచ్చేసి శ్రీమద్ భాగవత శ్రవణం. 3 వచ్చేసి భక్తుల సాంగత్యం. 4 వచ్చేసి సంకీర్తనం. 5 వచ్చేసి మథురావాస్, తీర్థస్థలాలను నివసించడం. ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 64 చేయలేకపోతున్నా ఈ 5 మాత్రం కంపల్సరీ ఫోకస్ చేసి చేయాలన్నమాట, ప్రయత్నించాలి. దీని ద్వారా మీరు ఎంతో పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైన. ఈ 5 బాగా చేస్తే మీరు చాలా తొందరగా భక్తిలో ముందుకు వెళ్ళిపోతారు. సో ఇవన్నీ మరి ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అనేది శ్రీ ఉపవస్వామి పాదవారు, ఇంకా ఇవి ఎక్కడి నుంచి మరి ఎక్కడిచ్చారు మనకు శాస్త్రాలు ఇవి ఇలా చేయాలి భక్తి అని అనే విషయాల్ని మనకు వచ్చే అధ్యాయం నుంచి తెలియజేస్తారు ఒకటి తర్వాత 1 by 1. సో మనం 7 నుంచి మొదలు పెడదాం ఇప్పుడు. సో ఎవిడెన్స్ రిగార్డింగ్ డివోషనల్ ప్రేయర్, ప్రమాణం ఏంటి, ఎక్కడ చెప్పారు శాస్త్రాల్లో ఇలా భక్తి చేసుకోవాలి అని చెప్పారు, అది ఎక్కడ చెప్పారో ఇప్పుడు చూపిస్తారు మనకి. ప్రతి ఒక్క ప్రిన్సిపల్ తీసుకొని దానికి ఎన్నో శాస్త్రాల్లో ఎన్నో చోట్ల ఈ విషయాల్ని చెప్పారనే విషయాన్ని మనకి రుజువు చేసి చూపిస్తారు రూపగోస్వామి పాదవారు. సో 7 నుంచి అది మొదలవుతుంది. మొదటిది మనం చర్చించుకున్నాము గురువు పాదాశ్రయ, గురు చరణాశ్రయ, గురువు యొక్క పాదాలని ఆశ్రయించడం. సో ఈ విషయంలో మనకి మొదట ఉదాహరణ ఇచ్చారంటే మొదట ప్రమాణం శాస్త్రం నుంచి శ్రీమద్ భాగవతం నుంచి అక్కడ ప్రబుద్ధ నిమి మహారాజుకి చెప్తారు. ఆయన నవయోగేంద్రుల్లో ఒకరు ప్రబుద్ధ, ఆయన నిమి మహారాజుకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంలో అయితే సుఖం లేదు, అందుకనే ఎవరైతే నిజంగా అసలైన సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నారో, అసలైన సుఖాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే గురువు పాదాశ్రయ, గురువుని ఆశ్రయించి ఆయన నుంచి దీక్ష తీసుకోవాలి. కానీ ఏ గురువుని ఆశ్రయించాలి, ప్రామాణికమైన గురువు. అది ఎలా తెలుస్తుంది, ఎవరైతే శాస్త్రాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దాని యొక్క సారాన్ని తెలిసి దాన్ని సరిగ్గా ఒక వ్యక్తికి వివరించి అర్థం చేయించగలిగే వ్యక్తిని మనం గురువుగా స్వీకరించి ఆయనకు శరణాగతం అవ్వాలి. సో ఈ విధంగా ఇలాంటి గురువులు ఎవరైతే సంపూర్ణంగా భౌతిక విషయ వస్తువులన్నింటినీ త్యాగం చేసేసి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అయిపోయారు, అలాంటి గురువులని మనం ఆశ్రయించాలి. ఈ విధంగా మనము అలాంటి గురువుని మనం వెతుక్కొని అలాంటి గురువుకి మనం సమర్పితమైపోతే అప్పుడు మన జీవితం ధన్యమైపోతుంది. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఎవ్వడిని పడితే వాడిని, ఏ మూర్ఖుడినో పట్టుకొని వాడిని గురువుగా అనుకొని మనం ఆ గురువు అలాంటి మూర్ఖులని గురువుగా స్వీకరించి ఆ గురువుకి శరణాగతం అవ్వకూడదు. సో మనం ప్రామాణికమైన గురువు ఎలాగో తెలుసుకొని ఇక్కడ ఇచ్చిన విషయాల పట్ల ద్వారా, అందుకే ఐడిసి కోర్సు ఉంటుంది ఇస్కాన్లో, అందులో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐడిసి కోర్సులో గురువు అంటే ఎవరు, ప్రామాణికమైన గురువు ఎవరు అని. సో శాస్త్రాల ప్రకారం ప్రామాణికమైన గురువుని మాత్రమే మనం గురువుగా స్వీకరించి ఆయన శరణార్థం అవ్వాలి. అంతేగాని ఇవాళ రేపు చాలామంది గురువుగా చలామణి అవుతున్నారు. సో అలాంటి ఏ మురుకున్నో మనం గురువుగా స్వీకరించకూడదు. చాలామంది గురువులు అని చెప్తారు కానీ ఒకసారి శాస్త్రం నుంచి ఒక వాక్యం కూడా చెప్పరు. మళ్ళీ వారి పేరు గురు, వాళ్ళ పేరులోనే గురు అని ఉంటుంది. కానీ భగవద్గీత భాగవతం నుంచి ఒక్క ముక్క చెప్పారు, ఒక శ్లోకం రాదు, నోట్ల నుంచి ఒక శ్లోకం బయటికి రాదు. సో మరి ఏం చెప్తారో ఏం వాగుతారో తెలియదు. అలాంటి మూర్ఖుల్ని చాలామంది గురువుగా స్వీకరిస్తున్నారు. సో అలాంటి మూర్ఖుల్ని మనం గురువుగా స్వీకరించకూడదు, వాళ్ళు మూర్ఖులు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారు. సో అసలైన గురువు అంటే ఎవరు అంటే, ఆరు వేగాలని, షడు వేగాలని నియంత్రించుకో, కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు. వాచో వేగం, మనసక్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీర పృథ్వీం అపిమాం సర్వాం పృథ్వీం అపిమాం శిష్యాం. పృథ్వీ పైన అందరినీ శిష్యులుగా చేసుకునే అర్హత, అంటే గురువు అయ్యే అర్హత ఎవరికి ఉందంటే ఆరు వేగాలని ఎవరైతే నియంత్రించుకోగలుగుతారు. సో ఇలా మన జిహ్వాని, నాలికని, ఇంకా అన్ని ఇంద్రియాలని, అంటే మన యొక్క ఉదరం, ఇంకా జననేంద్రియాలు, ఇంకా మన యొక్క క్రోధం, ఇంకా మనస్సు, మన వాక్యాలు, అన్నిటినీ నియంత్రించుకో, ఈ ఆరు వేగాలను నియంత్రించుకోగలిగేవాడే అసలైన గురువు. సో అలాంటి గురువును మనము స్వీకరించాలి. అప్పుడు మనము తప్పకుండా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం, అలాంటి గురువుని ఆశ్రయించి. సో అలా ఆ గురువుని ఆశ్రయించి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఆ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. ఆ గురువు దగ్గర దీక్ష తీసుకొని ఆయన నుంచి శిక్షణ కూడా పొందాలి, శిక్షణ కూడా స్వీకరించాలి. సో ఈ ప్రభుత్వ నవయుగంలో ఒక ప్రభుత్వ ఆయన నిమ్మి మహారాజుకి అదే చెప్తున్నారు. ఆయనని మనము గురువుగారిని ఆశ్రయించి దీక్ష తీసుకోవడమే కాదు, ఆ గురువుని మనము భగవంతుడి యొక్క ప్రతినిధిగా స్వీకరించాలి. సో అంటే భగవంతుడిని మనం ఎలా ఆరాధిస్తాము, భగవంతుడికి ఎలా సమ్మానం చూపిస్తాము, అలాగే మనం గురువుకి కూడా సమ్మానం చూపించాలి. ఎందుకంటే ఆయన కృష్ణుడి యొక్క ప్రతినిధి మనకి. సో కృష్ణుడికి ఎలా మనం సమ్మానిస్తాము, అలాగే గురువు కూడా సమ్మానించాలి. సో ఆయనకు సమానంగా, భగవంతుడికి సమానంగా, ఇదే ప్రతి శాస్త్రంలో చెప్పారు. ఇంకా అలా గురువు నుంచి మనము ఎంతో శ్రద్ధాపూర్వకంగా శ్రీమద్ భాగవతాన్ని మనము శ్రవణం చేసుకోవాలి, వినాలి. శ్రీమద్ భాగవతాన్ని వినాలి మనం. తర్వాత ఈ విధంగా మనం భగవతాన్ని వినడం, భాగవతాన్ని చెప్పడం ద్వారా మనము ఈ యొక్క భగవంతుడి ఈ యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలం. సో ప్రతి ఒక్క సమయంలో శిష్యుడి యొక్క ఉద్దేశం ఉండాలంటే ఎలాగైనా సరే మనం గురువుని సంతృప్తిపరచాలని. అప్పుడు గురువుని కనుక మనం సంతృప్తిపరిస్తే, మన గురువు పట్ల కనుక శ్రద్ధ ఉంటే, ఈ శాస్త్రాలు భగవంతుడి పైన మనకు శ్రద్ధ ఉంటే, ఈ గురువు ఇంకా భగవంతుడి పైన ఎవరికైతే సంపూర్ణమైన శ్రద్ధ ఉందో, అలా వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అలాంటి వ్యక్తులకి శాస్త్రాల్లో యొక్క అంత సారమంతా కూడా వాళ్ళకి హృదయంలో ప్రకాశం అవుతుంది. సో మీరు శాస్త్రాల సారాన్ని, అసలు శాస్త్రంలో ఏం చెప్పారో అర్థం చేసుకోవాలనుకుంటే, చాలా సీక్రెట్ ఏంటంటే, రహస్యం ఏంటంటే, మనకు గురువు మరియు భగవంతుడి పైన శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనం శాస్త్రాల్లో ఉన్న అన్ని విషయాలు ఎంతో తేలిగ్గా అర్థం చేసుకోగలం. లేకపోతే ఎన్నిసార్లు శాస్త్రాలు చదివినా, భగవద్గీత ఎన్నిసార్లు చదివినా కొంతమందికి అర్థం కాదు. చాలామంది భగవద్గీత కొనేసి చదివేస్తూ ఉంటారు, ఏం అర్థం కాలేదని పక్కన పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి గురువు పైన కానీ భగవంతుడి పైన కానీ శ్రద్ధ లేదు. అందుకే మనం గురువును ఆశ్రయించి, గురువు దగ్గర దీక్ష తీసుకొని, గురువు దగ్గర శిక్ష తీసుకొని, గురువుకు సేవ చేసి, గురువుని సంతృప్తిపరిస్తే అప్పుడు మనం శాస్త్రాలని సరిగ్గా అర్థం చేసుకోగలం. ఇది పద్ధతి. మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవనం నుంచి చూడవచ్చు, ఆయన తన జీవితంలో అంత విజయాన్ని ఎలా సాధించాడు, అంత ప్రచారం ఎలా చేయగలిగాడు, విశ్వవ్యాప్తంగా ఆయన ప్రచారం ఎలా చేయగలిగారు, విశ్వవ్యాప్తంగా ఆయన గురువుగా ఎలా అందరి శిష్యుని స్వీకరించి వాళ్ళకి మార్గదర్శనం చేయగలిగారు, అన్ని శాస్త్రాల సారాన్ని ఎలా అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే ఆయనకు గురువు పట్ల, గురువు ఇచ్చిన ఆదేశం పట్ల సంపూర్ణమైన శ్రద్ధ, హరినామం పట్ల, భగవంతుడు కృష్ణుడి పట్ల సంపూర్ణమైన శ్రద్ధ. అందుకనే ఆయన అంత సక్సెస్ఫుల్గా ఇంత గొప్ప ప్రచార కార్యక్రమం చేయగలిగారు. సో అందుకనే గురువు పైన మరియు కృష్ణుడి పైన శ్రద్ధ అనేది చాలా అవసరం. సో అలా శ్రద్ధతో మనం భగవంతుడికి మరియు గురువుకి కూడా ఎంతో శ్రద్ధతో ఉత్సాహంతో భక్తితో మనము సేవ చేసుకోవాలి. అదే మూడవది. దీని గురించి కూడా కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడు, గురువు నా ప్రతినిధి మాత్రమే కాదు నాకు సమానం. సో అందుకని ఆయన ఎప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తిగా మనం అనుకోకూడదు. ఈ గురువు సాధారణ వ్యక్తి, నాలాగే ఒక మనిషి, వేరే వారిలాగే ఒక మనిషి. ఆయనకు రెండు చేతులు ఉన్నాయి, నాకు రెండు చేతులు ఉన్నాయి, ఆయనకు రెండు కాళ్ళు ఉన్నాయి, నాకు రెండు కాళ్ళు ఉన్నాయి, ఆయనకు రెండు కళ్ళు ఉన్నాయి, నాకు రెండు కళ్ళు ఉన్నాయి అనుకోకూడదు. నాలాగే ఆయన కూడా ఒక మనిషి, సాధారణమైన మనిషి అని అనుకోకూడదు. ఆయన మనం ఎప్పుడు సాధారణ మనిషిగా స్వీకరించకూడదు. ఆయన కృష్ణుడు యొక్క ప్రతినిధి మనకి. సో మనం ఎంత శ్రద్ధ, ఎంత ఆదరణ చూపిస్తే ఆయన్ని మనం భగవంతుడిలాగా సమానపూర్వకంగా చూసుకుంటే, అప్పుడు మనకది ఎంతో భక్తిలో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనం ఎప్పుడు మన గురువు పట్ల ఈర్ష్య పొందకూడదు. గురువుని చూసి మనం గురువుకి ఇంత సమ్మానం ఇస్తున్నారు అందరూ అని మనం ఈర్ష్యపడకూడదు. లేదా గురువుకి ఇంత సమ్మానం ఎందుకు ఇవ్వాలి అని అనుకోకూడదు. అది ఈర్ష్య ఉండకూడదు మనకు. అలాంటి ఈర్ష్య మనము ఎన్వి, ఇలాంటి ఈర్ష్య మనకు కృష్ణుడి పట్ల కలిగింది కనుకనే మనం ఈరోజు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఎందుకు కృష్ణుడే గొప్ప, ఎందుకు కృష్ణుడే అన్నిటికీ స్వామి, ఎందుకు కృష్ణుడే అన్ని భోగించాలి, అన్ని కృష్ణుడికి సమ్మానించాలి, ఎందుకు అందరు కృష్ణుడికి సేవ చేసుకోవాలి, ఇలా అనుకున్నాం కనుకనే ఈరోజు ఇక్కడ ఉన్నాం మనం భౌతిక ప్రపంచంలో. సో అలాగే గురువు పట్ల కూడా మనకు అదే భావన కలిగితే మరి మనము భక్తిలో ముందుకు వెళ్ళలేము. సో ఈ గురువు మనం సేవ చేసుకుంటే అన్ని దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. సో అన్ని దేవతలకు కూడా ఆయన ప్రతినిధి గురువు. సో గురువుకి మనం సేవ చేసుకుంటే భగవంతుడికి, దేవతలకి, అందరికీ సేవ జరిగిపోతుంది. ఆయన్ని సంతృప్తి పరిస్తే మనం భగవంతుని సంతృప్తి పరచగలం. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో. సో ఇదన్నమాట సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ సెయింట్లీ పర్సన్. సో గురువు యొక్క అధ్యక్షతలో మనం ఆచార్యులు, సాధువులు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం. స్కంద పురాణంలో ఇచ్చారు, ఇలా ఎవరైతే సాధువులు, ఆచార్యుల యొక్క పదచిహ్నాల్లో నడుచుకుంటారో వాళ్ళకు తప్పకుండా నిశ్చయంగా విజయం సాధిస్తారు. వాళ్ళు సత్ఫలితాలని వాళ్ళకు దొరుకుతాయి, లభిస్తాయి. వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మనకు విజయం దొరుకుతుందా లేదా అని. బ్రహ్మయముల పురాణంలో కూడా రాశారంట, ఒకవేళ ఎవరైనా సరే ఇలా శాస్త్రాలను అనుసరించకుండా నేను చాలా గొప్ప భక్తుడిని అని ప్రచారం చేసుకుంటే, అప్పుడు అలాంటి ప్రచారం మీకు భక్తులు ఏమాత్రం ప్రయోజనం కాదు. కొంతమంది ఏంటంటే లెక్క చేయకుండా శాస్త్రాలని, లేకపోతే శాస్త్రాల్లో అథారిటీ అంటే శాస్త్రాలు మనకి ఇచ్చిన గురువుల్ని శాస్త్రాన్ని లెక్క చేయకుండా నేను గొప్ప భక్తుడిని అనుకుంటే అది మూర్ఖత్వం. అలా చాలామంది ఉన్నారు, చలమణి అవుతున్నారు కలియుగంలో, చాలా ఫేమస్ అన్నమాట టీవీలో అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనము అనుసరించకూడదు. సో ఇలాంటి వాళ్ళు గురువుగా చెప్పుకొని, నేను గొప్ప భక్తుడిగా చెప్పుకొని ప్రచారం చేసుకొని సామాన్య ప్రజల జీవితాల్లో వాళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. సో ఇలా సరిగ్గా నియమాలని, శాస్త్రాలని, గురువుల్ని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టు, తోచినట్టుగా భక్తి చేసుకోవడం, నేను గొప్ప భక్తుడిని అని ఊహించుకోవడం, ఇలాంటి వాళ్ళని సహజీయ అంటారు. అంటే నియమ నిబంధనలు పాటించరు, శాస్త్రాలను అనుసరించరు, మేము గొప్ప భక్తులు అనుకుంటూ ప్రచారం చేసుకుంటారు. వీళ్ళని సహజీయ అంటారు. వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు భక్తి చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉత్పాతాన్ని సృష్టిస్తారు. ఇంకా ఏమి ఎవరికి మేలు చేయలేరు. సో ఈ విధంగా మనకి ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ, ఒక ఉదాహరణ దీనికి సంబంధించి. భగవంతుడు బుద్ధావతారంలో వచ్చారు. ఆయన మనం బుద్ధావతారంలో స్వీకరిస్తాం. భగవంతుడు ఒక దశావతారంలో, ఒక బుద్ధావతారంలో స్వీకరిస్తాం. కానీ ఆయన ప్రచారం చేసిన సిద్ధాంతాన్ని మాత్రం మనం స్వీకరించాం. ఎందుకంటే ఇది శూన్యవాదం. అక్కడ ఆ బుద్ధావతారంలో వచ్చిన భగవంతుడు ఈ యొక్క శాస్త్రాలని తిరస్కరించారు. వేదిక శాస్త్రాలని, వేదాలనే ఆయన తిరస్కరించారు. అహింస పరోధర్మాన్ని శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో అలా ఉండే పరిస్థితి. చాలామంది కూడా వేదాలను ఉపయోగించుకొని ఆ వేదాల పేరుతో క్రూరంగా పశువుల్ని చంపేసి తినేస్తున్నారు. ఇలా వారి పట్ల, అమాయక జీవుల పట్ల ఎంతో దయతో ఆయన భగవంతుడు బుద్ధావతారంలో వచ్చి అహింస పరాధర్మ అదే పరమమైన ధర్మం ఈ వేదాలని పక్కన పెట్టేయండి ఈ వేదాలని తిరస్కరించేశారు ఆయన. సో అది ఆయన ఉద్దేశం, ఒక ఉద్దేశంతో వచ్చి చేశాడు అలా. సో అందుకని మనం ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం గ్రహించాం, ఆ సిద్ధాంతాన్ని మనం స్వీకరించాం. ఎందుకంటే ఆ సిద్ధాంతం వేదాలని తిరస్కరించాయన స్థాపించారు కనుక. అందుకని మనము బుద్ధుడిని అనుసరించే వ్యక్తుల్ని కూడా మనము భక్తులుగా స్వీకరించాము. సో ఆ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము మన గురువు గారి దగ్గర నుంచి ఎంతో ఉత్సాహంతో భక్తులు ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, భక్తి విషయాల గురించి, భక్తి తత్వాల గురించి మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ఆ ఉత్సాహం మనకు ఉండాలి. సో ఇలా మనం ఒకవేళ భక్తిలో ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహం ఎంతో సీరియస్గా ఒకవేళ మనం ఉంటే అప్పుడు మనకు భక్తిలో ఎంతో ఈజీగా ముందుకు వెళ్ళేసి దీనికి ఏం ఆలస్యం కలగదు అన్నమాట, మన కోరికలన్నీ తొందరగా నెరవేరిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ మెటీరియల్ ఫర్ కృష్ణ సాటిస్ఫాక్షన్. ఇది పద్మపురాణంలో ఇచ్చారనమాట. అంటే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మనం అన్ని రకాల భోగ వస్తువుల్ని, ఇంద్రియ తృప్తిని త్యాగం చేసేసి అన్ని భక్తి నియమాల్ని పాటిస్తే అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా లభిస్తుందంట. వారి కోసం వైకుంఠం ఎదురు చూస్తుంది మీకు, మీలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే అన్ని ఇంద్రియ తృప్తిని వదిలేసి సంపూర్ణంగా భగవంతుడి భక్తి చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇంకా కొన్ని ఇచ్చారు ఈ యొక్క అధ్యాయంలో. మొత్తం 64లో ఫస్ట్ 18 ఇక్కడ ఇచ్చారనమాట. సో మనం ఇది చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రిసైడింగ్ ఇన్ ఎ సీక్రెట్ ప్లేస్, తీర్థస్థలంలో నివసించడం. ఇప్పుడు మనకు చెప్పారు స్కంద ప్రాణంలో ద్వారకులు మీరు 6 మాసాలు నివసించిన, 1 మాసం నివసించిన, 15 దినాలు నివసించిన మీరు వైకుంఠలోక ప్రాప్తి మీకు లభిస్తుంది, సారూప్య ముక్తి మీకు లభిస్తుంది అని బ్రహ్మ ప్రాణంలో రాశారు. పురుషోత్తం క్షేత్ర జగన్నాథ్పురిలో మీరు నివసిస్తే వైకుంఠ ప్రాప్తి మీకు లభిస్తుంది, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు. అలా సూత గోస్వామి కూడా చెప్పారు భాగవతంలో, ఈ గంగా నది యొక్క జలాల చోటు గంగ ఎక్కడ ప్రవేశిస్తున్నాం అంతా కూడా తీర్థస్థలమే, పవిత్రమైన స్థలము. సో ఎందుకంటే గంగ అనేది భగవంతుడి యొక్క పాద పద్మాలని కడిగి వస్తుంది కనుక, భగవంతుడి యొక్క చరణ ధూళి తులసి యొక్క వాయు మా మకరందాన్ని ఇంకా యొక్క ఫ్లేవర్ తీసుకొని వస్తుంది కనుక అది ఎక్కడ వెళ్ళినా అక్కడ అంతా కూడా భగవంతుడి యొక్క మహిమను చాటి చెప్తుంది అన్నమాట. అందుకనే ఆ గంగా జలాల్లో ద్వారా కూడా అన్ని పరిశుభ్రమైపోతాయి ఆధ్యాత్మికంగా భౌతికంగా. సో అవన్నీ ఇవన్నీ పవిత్ర స్థలాలు. ఇలాంటి స్థలాల్లో మనం దర్శించు అక్కడ నివసించడం ద్వారా మనము శుద్ధమైపోతాం, భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం, వైకుంఠ ప్రాప్తి, భగవత్ ప్రాప్తి లేకపోతే గురులోక ప్రాప్తి లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టింగ్ ఓన్లీ వాట్ ఈజ్ నెసెసరీ, అంటే ఎంత అవసరమో అంతే స్వీకరించడం. సో నారదీ పురాణంలో రాశారనమాట, మనకు ఎంత అవసరమో భక్తి చేసుకోవడానికి విషయాల్ని వస్తువుల్ని ఏదైనా సరే అంతే స్వీకరించాలి. సో అంటే మనకి ఎన్నో విషయాలు ఇచ్చారు మన శాస్త్రాల్లో, ఇది చేయండి అది చేయండి, ఈ నియమం పాటించండి, ఆ వ్రతం పాటించండి, ఈ పూజ చేయండి, ఇలా ఎన్నో విషయాలు ఇచ్చారు. మనం అన్నీ పాటించలేము కానీ మనం ఎంత పాటించగలమో, మన సామర్థ్యం ఏంటో, మన స్థితి ఏంటో అర్థం చేసుకొని మనము శ్రద్ధాపూర్వకంగా వ్రతం తీసుకోవాలి. నేను ఎంత పాటించగలను, నా క్షమత ఏంటి అనేది తెలుసుకొని నా సామర్థ్యానుసారంగా నేను ఎంత చేయగలుగను, నేను ఎంత చేయగలను అర్థం చేసుకొని అంతే వ్రతం తీసుకోవాలి. నేను ఇంత చేయగలను భక్తి అని వ్రతం తీసుకొని దాన్ని నిష్ఠగా మనము పాటించాలి, అది మాత్రం మిస్ చేయకు. అలా కాకుండా ఇది చేసేస్తాను అది చేస్తాను, ఈ వ్రతం పాటిస్తాను, ఈ తపస్సు చేస్తాను, ఈ ఉపవాసం చేస్తాను, ఏవో అలాంటివి తీసేసుకొని తర్వాత చేయలేకపోయామనుకోండి, అప్పుడు మరి మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. అందుకని ఎంత మనం చేయగలమో అంతే మనం స్వీకరించి నిష్ఠాపూర్వకంగా చేయాలన్నా. సో అలా అనమాట. అంటే ఇప్పుడు మనము డిసైడ్ చేసుకుంటాం ఇన్ని మాలలు డైలీ జపం చేస్తామని. సో ఇప్పుడు రోజు అన్ని మాలలు తప్పకుండా చేయాలి. అంతేగాని నేను రోజు 3 లక్షల నామాలు జపం చేస్తాను హరిదాస్ ఠాకూర్ లాగా అనుకొని మనం 3 లక్షల నామాలు జపం చేయగలమా? చేయలేకపోయామనుకోండి లాభం ఏంటి అలాంటి వ్రతాలు తీసుకొని. సో అందుకనే ఏ వ్రతం తీసుకున్నా మనము ఆలోచించి మనం నిజంగా ఇంత చేయగలుగుతామా, ఇన్ని మాలలు చెప్పడం చేయగలుగుతామా, అన్ని మాలలు చేస్తామని వ్రతం తీసుకొని ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించాలి. సో విషయం ఏంటంటే ఏదైనా మనం ఇక్కడ భక్తి మార్గంలో ఎప్పుడైతే శపథం తీసుకుంటామో, ఇది చేస్తాను అని శపథం చేసుకుంటాము, అది మనం పాటించాలి తప్పకుండా, పాటించడానికి ప్రయత్నించాలి. తద్వారా మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. అంతేగాని పెద్ద పెద్ద శపథాలు తీసుకొని పాటించకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము, అది విషయం. నెక్స్ట్ వచ్చేసి ఏకాదశి వ్రతాన్ని పాటించడం. చూడండి, ఏకాదశి రోజు మనము తద్వారా ఆరోజు ఉపవాసం చేస్తే బ్రహ్మ వారు తన పురాణాలు రాశారు, మనము సమస్త పాపాల నుంచి ముక్తి పొంది మనము ఈ ఎంతో లాభం లభిస్తుంది. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఏకాదశి వ్రతం ద్వారా భగవంతుడి పైన శ్రద్ధ ప్రేమ పెంచుకోవాలి. అది ఎలా జరుగుతుంది అంటే మనము ఆ రోజు భక్తి కార్యాల్లో మనము భగవంతుడి సేవలో నిమగ్నమైపోయి ఉండాలి. ముఖ్యమైన ఉద్దేశం ఇది. మనం ఆ రోజు ఎక్కువగా భక్తి చేసుకోవడం, సాధన చేసుకోవడం, సేవ చేసుకోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఏకాదశి ఉద్దేశం. తద్వారా మనం భగవంతుడికి ఇంకా దగ్గరగా అవ్వగలము. నెక్స్ట్ వచ్చేసి అశ్వత్థ వృక్షానికి మనము పూజించడం. సో స్కంద ప్రాణంలో ఇచ్చారు తులసి చెట్టు కానీ, అమలక చెట్టు, ఆమ్లా చెట్టు, ఉసిరి చెట్టు, లేకపోతే ఇలాంటి అశ్వత్థ వృక్షం, ఇలాంటి ఆవులకి, బ్రాహ్మణులకి, వైష్ణవులకి, వీళ్ళందరినీ పూజించడం, వీళ్ళకి సేవ చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంగం భక్తిలో ముందుకు వెళ్ళడానికి. తద్వారా కూడా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అసత్సంగ త్యాగం. ఎవరైతే భక్తులు కాదో అభక్తులు వారి యొక్క సాంగత్యాన్ని త్యాగం చేయడం. సో ఇక్కడ మనకి చెప్పారు రెండు రకాల భక్తులు. ఒకటి ఏంటంటే ఎవరైతే భగవంతుణ్ణి పరమేశ్వరుడు కృష్ణుడుగా, కృష్ణుణ్ణి పరమేశ్వరుడు భగవంతుడిగా స్వీకరించరు. ఇంకొకరు ఏంటంటే భౌతికవాదులు, వాళ్ళకి భగవంతుడి పైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఎప్పుడు భోగవృత్తి పైన, ఇంద్రియాలను ఎలా భోగించుకోవాలనేది ఒకటే ఆసక్తి అన్నమాట. ఈ రెండు రకాల వ్యక్తుల్ని మనము తిరస్కరించాలి, వీరికి దూరంగా ఉండాలి, వీళ్ళ సాంగత్యాన్ని స్వీకరించకూడదు. దీనికన్నా మనకి ఇక్కడ కాత్యాయన సంహితలో, విష్ణు రహస్యలో, ఇంకా వివిధ శాస్త్రాల్లో చెప్తున్నారు, దీనికన్నా నువ్వు ఒక ఇనుప కేజీలో బందీ అయిపోయి ఉన్నా పర్వాలేదు, లేకపోతే మంటల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నా పర్వాలేదు, ఇలా ఒక భవభక్తులతో ఉండడం కన్నా, జీవించడం కన్నా ఒక విషపూరితమైన సర్పాన్ని ఆలింగనం చేసుకోవడము, లేకపోతే ఒక పులి, లేకపోతే ఒక మొసలితో నివసించడము చాలా మేలు. ఇలాంటి భౌతికవాదులు ఎవరైతే దేవతల్ని ఆరాధిస్తున్నారు, ఎందుకు, వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి, వాళ్ళ కామవాసనను పూర్తి చేసుకోవడానికి, రకరకాల కోరికలను తీర్చుకోవడానికి దేవతలను ఇలాంటి వారి సాంగత్యం కన్నా మీరు పులితో ఉండడం కూడా మేలు అంటున్నారు. అంటే పులితో ఉండడం, విషపూరితమైన సర్పంతో ఉండడం, మొసలితో నివసించడం అంటే ప్రాణాలకే హానికరం, మీరు చచ్చిపోవచ్చు కూడా. అంటే అలాంటి వాళ్ళతోని ఉండడం కన్నా, అసత్సంగం త్యాగం చేయడం కన్నా మరి అంటే అది చచ్చిపోవడం కన్నా ఇంకా దారుణమైందనమాట. అంటే అర్థం చేసుకోవడానికి ఎంత సీరియస్ అనే విషయం. అంటే అసత్సంగ త్యాగం అనేది ఎంత, చాలామంది ఏంటంటే అంత సీరియస్గా తీసుకోరు, అందుకే దాన్ని ఇట్లా క్లియర్గా ఈ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు. చాలామంది సీరియస్గా తీసుకోరు, ఏం కాదులే, ఏమవుతుంది, నేను హరికృష్ణ జపం చేస్తున్నాను కదా, వారానికి ఒకసారి మందిరానికి వెళ్తాను కదా, వారానికి ఒకసారి క్లాస్ వింటాను కదా, సరిపోతుందిలే, ఎవరితోనైనా దినమంతా నేను ఎలాంటి భౌతిక బాధలతో ఎంత సాంగత్యం చేసినా ఏం కాదు నాకు అని అనుకుంటారు. కానీ ఇది ఈ పద్ధతి కాదనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా అసత్సంగం చేస్తే, అభక్తులతో మనం సాంగత్యం చేస్తే దాని ప్రభావం అనేది ఉంటుంది, చాలా డేంజర్ అది మనకి భక్తికి. అందుకే ఎంత వీలైతే అంత మనం ఈ అభక్తులకు దూరంగా ఉండాలి. ఇలా కొంతమంది దేవతలను ఆరాధిస్తారు ఏవో కోరికలు తీర్చుకోవడానికి, అలాంటి వాళ్ళని కూడా మనం అభక్తుల కిందకే లెక్కేస్తున్నాం. ఇక్కడ మన భక్తి సంరక్షణ ప్రకారం, శాస్త్రాల ప్రకారం వాళ్ళు కూడా భక్తులు కాదు. భక్తులు అంటే ఎవరైతే కృష్ణుణ్ణి విష్ణువుని ఆరాధిస్తారు వారు భక్తులు. అది కూడా ఎలా, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాధ్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ, ఇదన్నమాట. ఈ విధంగా శుద్ధ భక్తి చేసుకునే వాళ్ళు. అలాగే మాయవాదులు కూడా భక్తులు కాదు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలా మాయవాదులు, దేవత ఆరాధకులు, నాస్తికులు, భౌతికవాదులు వీళ్ళందరికీ దూరంగా ఉండాలి మనం, వీళ్ళతో సాంగత్యం చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నాట్ యాక్సెప్టింగ్ అన్ఫిట్ డిసైపుల్స్, కన్స్ట్రక్టింగ్ మెనీ టెంపుల్స్ ఆర్ రీడింగ్ మెనీ బుక్స్. సో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అర్హత లేని, యోగ్యత లేని శిష్యుల్ని స్వీకరించకూడదు. అతనికి అర్హత లేదనుకోండి, యోగ్యత లేదు, అతని నియమాల్ని పాటించట్లేదు, భక్తి సరిగా చేసుకోవట్లేదు, అయినా కానీ అటువంటి వ్యక్తుల్ని మనం శిష్యులుగా స్వీకరించకూడదు. అది సరైన పద్ధతి కాదు. ఓ, ఈ వ్యక్తి బాగా ధనికుడు, డబ్బున్నవాడు, ఇతన్ని నా శిష్యుడైపోయాడు అనుకోండి, నాకు చాలా డబ్బు వస్తుంది అని ఆశించి, లేకపోతే ఇతను చాలా పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి, ఇతను కనుక నా శిష్యుడైపోయాడు అనుకోండి, అప్పుడు నాకు చాలా పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి. ఇలా ఆలోచించి ఒకరిని శిష్యుడిగా మనం గ్రహించామనుకోండి, అది తప్పు. దీని ద్వారా మనం భక్తుల ముందుకెళ్ళలేము, పతనమైపోతాం. సో మనము ఏదో వారి నుంచి మనము లాభాన్ని, భౌతిక లాభాన్ని ఆశించి ఒక వేరే వారిని శిష్యుడిగా గ్రహిస్తే అది తప్పు. అది యోగ్యత లేని శిష్యులని. ఒకవేళ వాళ్ళకి యోగ్యత ఉంటే ఎవరినైనా గ్రహించవచ్చు, ఎంత గొప్పవారినైనా సరే, పెద్దవారినైనా సరే. సో అది విషయం అన్నమాట. ఇంకా అలాగే పుస్తకాలు చదవడం వచ్చేసి మనం భగవద్గీత, భాగవతం, చేతన చరితామృతం, భక్తుల సామ్రాజ్య సింధు, ఇలా ప్రభుపాద వారు ఇచ్చిన పుస్తకాలు మనం ఇస్కాన్ భక్తులు ముఖ్యంగా వీటిని బాగా చదువుకోవాలి. అంతేగాని చాలా పుస్తకాలు ఉన్నాయి ఏవైతే కృష్ణ భావనామృతానికి సంబంధించినవి కావు, అలాంటి పుస్తకాలు మనం చదవకూడదు. ఏవైతే కృష్ణ భక్తికి సంబంధించినవి కావు, ప్రామాణికమైన పరంపరలో లేవు, అభక్తులు రచించిన పుస్తకాలు మనం చదవకూడదు. ఇంకా మనము ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే సన్యాసి గురువు ఎప్పుడైతే శిష్యుణ్ణి స్వీకరిస్తాడో అప్పుడు గమనించాలి, ఇతను నిజంగా కృష్ణ భక్తి చేసుకోవడానికి ఇతనికి ఆసక్తి ఉందా. ఒకవేళ అలా ఉంటే అప్పుడే అటువంటి వ్యక్తిని మనం స్వీకరించాలి. సో మనము ఇక్కడ ప్రచారం చేసే సమయంలో ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభు మనం అనుసరించి ప్రచారం పెంచడాని కోసమని సన్యాసులు ఒక్కొక్కసారి కొంచెం అర్హత, యోగ్యత కొంచెం తక్కువ ఉన్నా, కొంచెం లోపం ఉన్నా కానీ శిష్యుల్ని గ్రహిస్తారు. గ్రహించి వారికి శిక్షణ ఇచ్చి, వారికి వారి పైన కృప చూపించి వాళ్ళని కూడా ఎలివేట్ చేస్తారనమాట గ్రాడ్యువల్గా. కానీ ఓన్లీ పేరు ప్రతిష్టల కోసం ఎక్కువ మంది శిష్యుల్ని గ్రహించడం కూడా సరికాదు. ఓ, నేను చాలామంది శిష్యుల్ని గ్రహిస్తాను, నాకు ఎంతమంది శిష్యులు ఉంటే నేను అంత గొప్ప ఫేమస్ అయిపోతాను అనే ఉద్దేశంతో శిష్యుల్ని, నంబర్ ఆఫ్ శిష్యులు, ఎక్కువ శిష్యుల్ని గ్రహించకూడదు. ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు మందిరాలు నిర్మించడం విషయానికి వచ్చేసి మనము మరి ఇస్కాన్లో కూడా పెద్ద పెద్ద మందిరాలు నిర్మించారు కదా, మన గోస్వాములు కూడా పెద్ద పెద్ద మందిరాలు వృందావనంలో నిర్మించారు కదా, చైతన్య మహాప్రభు చెప్పారు కదా వాళ్ళకి మందిరాలు నిర్మించమని. సో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తి, మనం సన్యాసులు ముఖ్యంగా సన్యాసులు వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపించకూడదు. ఎలాగైనా సరే మంచి మందిరం కట్టుకొని నేను ఒక మంచి బంగ్లాలు మంచి సువిధలతో నివసించడానికని, అలా కాదు. దీనికోసం ఎక్కువగా ఆసక్తి ఉండకూడదు, ఎంతుజియాస్మ్ ఉండకూడదు, దీనికోసం అతిగా కృషి చేయకూడదు. మంచి మందిరం ఉంటే నేను మంచి పెద్ద మందిరం, పెద్ద ఆశ్రమం కట్టుకుంటే నేను హాయిగా అక్కడ నివసించవచ్చు, నాకు మంచి సువిధలు సౌకర్యాలతో, ఆ ఉద్దేశంతో మందిరాలు ఆశ్రమాలు కట్టకూడదు చాలా డబ్బు వెచ్చించి. దానికోసం బాగా ప్రయత్నం శ్రమించకూడదు, అది తప్పు. ప్రచారం చేయడం కోసం మనము మందిరం కడతాం. ఇంత పెద్ద మందిరం ఎందుకు కట్టామంటే ప్రభుపాల ద్వారా అంటారు, చెట్టు కింద కూర్చుంటే ఎవరు వచ్చింటారు క్లాసు, మంచి మందిరం కడితే మంచి సౌకర్యం ఉంటే జనాలు వస్తారు వాళ్ళు ఉండడానికి, తినడానికి, ప్రచారం అదే క్లాస్ వినడానికి సరైన సౌకర్యాలు ఉంటే అప్పుడు చాలామంది మందిరాలకు వస్తారు, వస్తున్నారు అలాగే. ఇంకా అంతేకాకుండా ఎవరైనా ముందుకు వస్తే, నా దగ్గర డబ్బు ఉందండి, నేను ఇలా భగవంతుడికి మందిరం కట్టాలనుకుంటున్నాను, లేకపోతే భగవంతుడికి సేవ చేసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి, అలా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అలాంటి ధనికులు మన దగ్గరకు వస్తే, సన్యాసుల దగ్గరకు వస్తే, గురువుల దగ్గరకు వస్తే, వాళ్ళు అలాంటి గురువులు అలాంటి ధనికుల వ్యక్తుల నుంచి ఆ డబ్బు ద్వారా వాళ్ళ ద్వారా మందిరాల్ని నిర్మించవచ్చు, కట్టవచ్చు. అలాగే మన రూపగోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా అలాగే చేశారు. అందుకనే బృందావనంలో అలా పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. వాళ్ళేమి చాలా ఈ డబ్బు సేకరించడం కోసం, దానికోసం అంతగా కృషి చేయలేదు. వాళ్ళ దగ్గరకు వచ్చారు సరైన భక్తులు, సరైన శిష్యులు, వాళ్ళకి వచ్చి వాళ్ళకు సేవ చేసుకోవాలనుకున్నారు భగవంతుడికి. సో వాళ్ళు చూశారు వీళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది, సో వీళ్ళు భగవంతుడు మందిరం కట్టి సేవ చేయగలరని. సో వాళ్ళని ఆ విధంగా సేవలో నియుక్తపరిచారు వాళ్ళ యొక్క ధనాన్ని. ఓకే, సో అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడైతే చూశారో, ఆయన ఎప్పుడైతే మంచి భవ్యమైన మందిరాన్ని కట్టారు ప్రచారం చేసుకోవడం, ప్రచారం కోసం అందరికీ మంచి సువిధ సౌకర్యాలు కలిగించడం ద్వారా అందరూ బాగా ప్రచారం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆయన చూశారో, ఆయన శిష్యులు సన్యాసులు కూడా కొట్టుకుంటున్నారు, ఈ రూమ్లో నేనుంటాను, ఈ గంగా ఈ సైడ్ ఉంది కదా ఆ సైడ్ రూమ్లో, ఆ బాల్కనీ రూమ్లో నేనుంటాను అని కొట్టుకోవడం చూసి ఆయన ప్రభుపాల ద్వారా చెప్పారు, ఏమని, నీకు డబ్బు ఉంటే, నీకు డబ్బు దొరికితే నువ్వు పుస్తకాలని ప్రచురించి ప్రచారం చేయి. ఎందుకంటే ప్రచారం అనేది ముఖ్యం, మందిరాలు కట్టేది ఎందుకు, ప్రచారం చేయడం కోసం. అందుకే నాకు అనిపిస్తుంది ఇది ఈ యొక్క మార్బుల్ ప్యాలెస్ కట్టాను నేను, ఈ యొక్క ఒక్కొక్క మార్బుల్ని నేను అమ్మేసి దాని ద్వారా ఆ డబ్బులతో పుస్తకాలు ప్రచురించి దాన్ని ప్రచారం చేయడం, దాన్ని వితరణ చేయడం శ్రేష్టం అనుకుంటున్నాను. కాబట్టి నీ దగ్గర డబ్బులు ఎప్పుడైనా నీకు లభిస్తాయో, నీకు ఎప్పుడైనా డబ్బు లభిస్తే, ధనం లభిస్తే, దానం లభిస్తే దాంతో పుస్తకాలను ప్రచురించి వితరణ చేయని. సో ప్రభుపాదులు అందుకనే ఆ శిక్షని ఎంతో, ఆ యొక్క ఆదేశాన్ని ఎంతో గ్రహించి ఎన్నో పుస్తకాలను రచించారు, ఎన్నో పుస్తకాలను ప్రచురించారు, ఎన్నో పుస్తకాలను వితరించారు, వితరణ చేశారు, వితరణ చేయించారు తన శిష్యుల ద్వారా. ఇంకా ఏ ఉద్దేశంతో అయితే మందిరాన్ని మన ఆచార్యులు కట్టారు, భక్తి సిద్ధాంత సరస్వతి కట్టారు ప్రచారం చేయడం కోసం, అదే ఉద్దేశంతో ప్రభుపాదులు వారు కూడా మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు కూడా ఇస్కాన్లో అదే ఉద్దేశంతో మందిరాలు నిర్మితమవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇన్ ఆర్డినరీ డీలింగ్స్ అండ్ ఈక్విలిబ్రియం ఇన్ లాస్ అండ్ గెయిన్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అంటే మనం ఎప్పుడైనా కానీ కపటత్వం ఉండకూడదు అన్నమాట, మనము కపటత్వం ప్రదర్శించకూడదు. ఇంక అంతేకాకుండా మనము కష్ట సుఖాల్లో కూడా విచలితం అవ్వకుండా ఉండాలన్నమాట, ఉప్పొంగిపోకుండా, దుఃఖంలో కుంగిపోకుండా ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ కూడా మనం కృష్ణుడికి స్మరించుకుంటూ కృష్ణుడికి శరణాగతమై ఉంటే ఇది సంభవం. కృష్ణ చైతన్యంలో ఉంటేనే ఇది సంభవం. భౌతిక చైతన్యంతో ఉంటే మనము దుఃఖంలో కొనిగిపోతాము, సుఖంలో ఉప్పొంగిపోతాము. సో అందుకనే కృష్ణ భావనామృతం ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ కృష్ణుడిని మనం స్మరించుకోవడం. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉంటే అప్పుడే ఇది సంభవం. నెక్స్ట్ వచ్చేసి దేవతలు. దేవతలు అందరూ కూడా చూడండి భగవంతుడి యొక్క భక్తులు, సేవకులు, వైష్ణవులు. ఆ విధంగానే మనం దేవతలందరికీ కూడా ఆదరిస్తాము, సమ్మానం చూపిస్తాము, ప్రణామాలు చేస్తాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేవతలందరూ కూడా కృష్ణుడి యొక్క సేవకులే, కృష్ణుడే వారి యొక్క ప్రభువు అని, అధిపతి అని. అలాగని మనం ఎప్పుడు కూడా దేవతలకి నిరాదపూర్వకంగా, నిరాదరణపూర్వకంగా వివరించకూడదు వాళ్ళతో, అంటే డిస్రెస్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి అనవసరంగా ఎవరికి ఏ కష్టం కలిగించకూడదు, ఏ ప్రాణికి కూడా. మహాభారతంలో చెప్పారు, ఎందుకంటే భగవంతుడు అందరికీ పరంపిత, అన్ని జీవరాశులకి ఆయన పరంపిత. సో జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి యొక్క సంతానమే. సో అందుకనే మనము అన్ని జీవరాశుల్ని మనము ప్రేమించాలి, వారికి ఎప్పుడు కష్టం కలిగించకూడదు. ఎందుకంటే వాళ్ళని కష్టం కలిగిస్తే అది భగవంతుడికి కూడా కష్టం కలుగుతుంది. సో ఎలాగైతే తండ్రి తన పిల్లల్ని అందరినీ కూడా ప్రేమిస్తాడో, అలాగే భగవంతుడు కూడా అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తారు. సో ఏ వ్యక్తి అయితే ఇలా ఆలోచించి ఏ ప్రాణులకి కూడా హాని కలిగించకుండా ప్రేమిస్తారో ఆ వ్యక్తి భగవంతుడికి ఎంతో ప్రియమైన వారిగా మారిపోతారు. అందుకని వైష్ణవుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలాంటి కసాయిఖానాల్లో పశువుల్ని నిర్దాక్షిణ్యంగా, అమాయకమైన పశువుల్ని చంపేస్తున్నారు, హత్య చేసేస్తున్నారు. సో దీన్ని ఎప్పుడు కూడా వైష్ణవుడు సమర్థించరు. సో ఈ విషయాలన్నీ మనము ఇక్కడ ఈ 2 అధ్యాయాల్లో తెలుసుకున్నాము, 6, 7 అధ్యాయాల్లో. 8వ అధ్యాయం నుంచి తర్వాత చూద్దామంట, వచ్చే వారం తర్వాత. రేపు భాగవతం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము, మళ్ళీ మొదలు పెట్టడానికి ప్రయత్నిద్దామంట. సో ఈరోజు శ్రీ భక్తిరసామృత సింధు, భక్తిరసామృతాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని చర్చ ఈరోజు ఇక్కడ ముగిద్దామంట. 7వ అధ్యాయం వరకు చర్చించుకున్నాము. మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల రూప గోస్వామి పాదకి జయ. శిల ప్రభు పాదకి జయ. సమవేద గౌర భక్త వృందికి జయ. నితాయిగా ఉచితనాథ్ ప్రేమ నుండి హరి హరి బోల్.